నమస్కారం. గతంలో మనం ధనం గురించి, ఆ ధనం సంపాదించే విధానం గురించి, దాన్ని ఉపయోగించే విధానం గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం. మరి ఈ రోజు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సిస్టర్ సుమలత గారు మనతో ఉన్నారు. ఓం శాంతి సిస్టర్.
ఓం శాంతి.
గతంలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. అంటే ధనం సంపాదించడం ఒక్కటే కాదు, ధ్యేయం దాన్ని ఎలాగో ఉపయోగించుకోవాలి అనే విషయం కూడా తెలియాలి అని చాలా చక్కగా చెప్పారు. అందులో భాగంగా మీరు బ్లాక్ మనీ అని వైట్ మనీ అని ప్రస్తావించడం జరిగింది. అయితే అసలు సాధారణంగా మనము ధనాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం, ఎంతో పవిత్రమైనదిగా ఒక అమ్మవారిగా భావించి మరి పూజిస్తాం. అలాంటి ధనానికి మనం బ్లాక్ మనీ అని వైట్ మనీ అని పవిత్రత అపవిత్రత ఎలాగ ఆపాదించగలుగుతాం, అది ఎంతవరకు సమంజసం?
మీరు ఈ ప్రశ్న అడుగుతుంటే నాకు శాస్త్రాలలో ఒక కథ గుర్తొస్తుంది. ఒకసారి లక్ష్మీదేవికి శనిదేవుడికి మధ్య వాగ్వివాదం జరిగి, అంటే లక్ష్మీదేవి నేను బాగున్నాను, అంటే శనిదేవుడేమో లేదు నేను బాగున్నాను అని ఇద్దరు కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. అక్కడికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు ఒక చెట్టు కింద వాళ్ళిద్దరిని నిలబెట్టి, మీ ఇద్దరు నా దగ్గరికి వచ్చి మళ్ళీ అటు వెళ్ళండి అన్నారు. బ్రహ్మదేవుడు ఇక్కడ కూర్చున్నాడు, ఎదురుగా చెట్టు కింద వాళ్ళిద్దరు నిల్చున్నారు. ఇద్దరు ఇక్కడకు నడిచి మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్లారు. సరే ఇప్పుడు చెప్పండి మా ఇద్దరులో ఎవరు బాగున్నారు అని అంటే, బ్రహ్మదేవుడు ఎంత చక్కగా చెప్పారంటే, లక్ష్మీదేవి వస్తున్నప్పుడు మంచిగా ఉంది, శని వెళ్తున్నప్పుడు బాగా ఉన్నాడు అని. అంటే మీరన్నట్టుగా లక్ష్మీ కటాక్షము అని ధనం కోసము ఇంత పాకులాడుతూ, ధనం కావాలి అని దీపావళి రోజు ఇల్లంతా శుభ్రపరుచుకొని, లక్ష్మి కోసం తలుపులు తెరుచుకొని, లక్ష్మి అంటే ధనంతో సమానము అని ధన కటాక్షం కోసం, లక్ష్మి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు అవన్నీ చేస్తూ ఉంటాం. నిజానికి ధనం అవసరం లేదు అని మనం చెప్పడానికి వీల్లేదు, ధనం కావాలి. కానీ మనం బ్లాక్ మనీ వైట్ మనీ ఇవన్నీ మనం ఎందుకు అనుకుంటున్నాము అంటే, మనిషి వైట్ గా ఉన్నాడా బ్లాక్ గా ఉన్నాడా మనిషి గుణాన్ని బట్టి దానికి మనీకి పేరు ఇచ్చేసాం తప్ప, ధనం అనేది స్వతహాగా అది చెడు అని గాని అది మనిషి అని గాని దానికి మనం ఆపాదించలేమన్నమాట. సో లక్ష్మీదేవి మనకి కావాలి, ధనం అనేది కావాలి, మంచి కార్యాలకి సేవా కార్యక్రమాలు చేయాలంటే కూడా మనకి ధనం కావాలి. ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని ఈ టీవీ ద్వారా మనం అందరికీ సందేశాన్ని అందించగలుగుతున్నాము అంటే దానికి కూడా కొంత ధనం కావాలి. కాబట్టి ధనం అనేది పాపిష్టిది, ధనం అనేది చెడ్డది అని మనం చెప్పడానికి వీల్లేదన్నమాట. ఆ ధనము పవిత్ర ధనం ఎప్పుడవుతుంది అనేది మీరు అన్నారు కదా, పవిత్రత అపవిత్రత అన్నది. అయితే పవిత్ర ధనము అని ధనాన్ని ఎప్పుడు చెప్పొచ్చు అనంటే, ఉదాహరణకి ఒక శాకాహార వ్యక్తి అన్ని వెజిటేరియన్ ఐటమ్స్ తోటే వెజిటేరియన్ ఫుడ్ తయారు చేశారే అనుకుందాం, దానిని ప్యూర్ ఫుడ్ అని చెప్పగలమా? ఎందుకంటే హోటల్లో కూడా వెజిటేరియన్ ఫుడ్ చేస్తారు. సో కేవలం వెజిటేరియన్ ఐటమ్స్ తో తయారైనటువంటి ఫుడ్ కాబట్టి దాన్ని ప్యూర్ ఫుడ్ అనగలమా? అనలేదు. సో ప్యూరిటీ అన్నది అందులో ఎప్పుడు నిండుతుంది అనంటే, అందులో ఎప్పుడైతే ఆ భోజనంను ఎప్పుడైతే తయారు చేసే విధానం దగ్గర నుంచి భగవంతుడి స్మృతిలో తయారు చేసి, చేసిన దాన్ని భగవంతుడికి నైవేద్యంగా పెట్టి, తర్వాత భగవంతుడి స్మృతిలో ఎప్పుడైతే దాన్ని తీసుకుంటామో అప్పుడు దానిని ప్రసాదము అని అంటాం. ఇప్పుడు ఉదాహరణకి లడ్డు చేస్తాం అనుకోండి, ఇంట్లో చేస్తే లడ్డు అంటాం, గుడికి వెళ్ళినప్పుడు లడ్డు కోసం వెళ్దాము అనం, ప్రసాదము అని అంటాం. అంటే ఆ భాషను ఎందుకు మారిపోయింది అనంటే, అక్కడ పవిత్రత యాడ్ అయింది. సో ఈ ప్యూర్ ఫుడ్ అన్నటువంటి ఎగ్జాంపుల్ ని తీసుకొని దీని ప్రకారంగా ప్యూర్ మనీ అంటే ఏంటి, పవిత్ర ధనము అని దేన్ని అనొచ్చు అనంటే, సంపాదించే క్షణం ఎలా సంపాదించాలి అని ఆలోచన మొదలైన క్షణం నుంచి మనసులో మంచి మార్గం వైపే నడుస్తూ, ఎన్ని కష్టాలు కోర్చుకున్నా కూడా విలువలను వదలకుండా మంచి మార్గంలోనే ఎప్పుడైతే మనిషి నడుస్తూ ఆ ధనాన్ని సంపాదించి, సంపాదించిన ఆ ధనాన్ని సన్మార్గంలోనే ఎప్పుడైతే సదుపయోగం చేస్తాడో అప్పుడు ఆ ధనాన్ని పవిత్ర ధనము అని చెప్పచ్చు. కాబట్టి మనం అనుకున్నట్లుగా ధనం అన్నది ఇది మంచి ధనము ఇది చెడు ధనము అని మన అండర్స్టాండింగ్ కోసం దానికి కలర్స్ మంచి పేరు అన్నటువంటి పేర్లు పెట్టుకున్నామే కానీ, మనిషి స్టార్టింగ్ నుంచి తన ఆలోచన వృత్తి ఎలా ఉంది అనే దాని ఆధారంతో ఈ పవిత్ర ధనం అన్నటువంటిది, పవిత్రత అన్నది ధనానికి మనం ఆపాదించవచ్చు.
సంపాదించే పద్ధతిని బట్టి, ఖర్చు పెట్టే విధానాన్ని బట్టి ఆ ధనానికి మనం
పవిత్రతని ఆపాదించవచ్చు.
ఒక మాటలో చెప్పాలంటే ధనానికి కూడా కాదు, ఆ మనిషికి పవిత్రత, ఖర్చు పెట్టే మనిషిలో పవిత్రత ధనం అలాగే ఉంటుంది.
లడ్డూని ఎందుకు మనం ప్రసాదం అంటున్నాము, దాంట్లో పవిత్రతను నింపుతున్నాం. అదే విధంగా ఒక కరప్షన్ చేసే వ్యక్తి దగ్గర 10 రూపాయల నోట్ ఉండొచ్చు, మామూలుగా కష్టపడి సంపాదించిన వ్యక్తి దగ్గర 10 రూపాయలు ఉండొచ్చు. కానీ ఒకసారి ఇది ఒకటి, ఒక వ్యక్తి ధనం గురించినటువంటి టాపిక్ మా హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ వాళ్ళు ఒకసారి స్పీచ్ లో చెప్తూ ఉన్నప్పుడు, జోబీలో నుంచి ఒక 100 రూపాయల నోటు తీసి, నా దగ్గర ఉన్నది 100 రూపాయలే, ఇది బ్లాక్ అని వైట్ అని ఇది మంచని కాదని మీరు ఎలా చెప్పగలరు అని అడిగారనమాట స్పీచ్ మధ్యలోనే. అప్పుడు అక్కడ చెప్పేటటువంటి స్పిరిచువల్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వారు చాలా చక్కగా ఎగ్జాంపుల్ చేసి, అక్కడ కేవలం మనం కాగితాన్ని మాత్రమే చూడట్లేదు, ఆ కాగితం వెనక ఉన్నటువంటి కష్టార్జితం ఏదైతే ఉందో దాన్ని మనం చూస్తున్నాము అని. కాబట్టి ఆ ధనంలో కూడా పవిత్రతను నింపగల శక్తి మనలో ఉంది. ఎందుకు అంటే ఇంకో చిన్న ఎగ్జాంపుల్, మనకి పెద్దవాళ్ళు ఒక ట్రెడిషనల్ స్టోరీ మనందరికీ తెలిసింది, తండ్రి చాలా ధనవంతుడు కానీ కొడుకు మాత్రం డబ్బు పైన రెస్పెక్ట్ లేదు, కష్టపడాలి అన్న తపన లేదు, నేను ఎందుకు కష్టపడాలి తండ్రి ఉన్నాడు కదా చూసుకోవడానికి అని కేవలం దుబారా ఖర్చు చేస్తూ చేస్తూ తండ్రి ఆస్తి సగం అలాగా కరిగించేశాడు. అయితే తండ్రి లాస్ట్ గా ఏమన్నాడు అంటే, నీ చేతుల మీదుగా నువ్వు 100 రూపాయలు సంపాదించే వరకు నువ్వు నా దగ్గరికి రాకు అంటాడు. ఇంటి నుంచి గంటేస్తాడు. ఫస్ట్ డే వాళ్ళకి అలవాట్లేదు, ఎక్కడో ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొచ్చి 100 రూపాయలు తీసుకొస్తే అప్పుడు తండ్రి ఏం చేస్తాడు, వెంటనే దాన్ని కాల్ చేస్తూ అంటే చూస్తూ నిలబడతాడు కొడుకు. వెంటనే తండ్రికి అర్థమవుతాడు, ఇది నువ్వు కష్టపడి సంపాదించింది కాదు, నువ్వు వెళ్లి తీసుకురా అంటాడు. ఇతనికి అర్థం కాదు ఎట్లా నాన్నగారికి అర్థమైంది అని. సెకండ్ డే కూడా మళ్లీ ఇంకా ఏదో ఒక విధంగా 100 రూపాయలు ఎక్కడి నుంచో తీసుకొస్తాడు. మళ్లీ ఫాదరు దానిని కాల్ చేస్తాడు. థర్డ్ డే ఇంకా ఇప్పుడు ఎవరు అప్పిస్తారు, 2 రోజులు ఆల్రెడీ నాకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను. ఇంకా థర్డ్ డే కొద్దిగా మూటలు అవన్నీ మోసేసి కొద్దిగా 100 రూపాయలు సంపాదించి తండ్రి దగ్గర తీసుకెళ్తే, 3వ రోజు మళ్లీ తండ్రి ఆ 100 రూపాయల నోట్ కాల్చబోతుంటే వెంటనే చేయి అడ్డుపెట్టి, నేను కష్టపడి సంపాదిస్తూ నువ్వేంటి ఇలా కాలుస్తావు అని అంటాడు అనమాట. కాబట్టి 100 రూపాయల నోటు మొదటి రోజు అతడు ఒక 100 రూపాయల నోటు తెచ్చాడు, 3వ రోజు 100 రూపాయల నోటే వచ్చింది. కానీ ఆ డబ్బులో కష్టం యాడ్ అయినప్పుడు దాని యొక్క పవిత్రత కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ మనిషికి పెరుగుతుంది అనమాట.
ఇది ఒక రకం. కొంతమంది ఒక రకంగా ఉంటారు, నార్మల్ గా ఉంటారు, ఎక్కువ డబ్బు ఉండదు, మామూలు మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ, సడన్ గా వాళ్ళకి ఓవర్ నైట్ కొంత ధనం వచ్చింది, కొంత ఐశ్వర్యం కలిసి వచ్చింది. కొంతమంది నడమంత్రపు సిరి అని కూడా అంటూ ఉంటారు. ఆ తెల్లవారి నుంచి వారి ప్రవర్తన మారిపోతుంది. ఇతర చూసేవాళ్ళు మామూలుగా వీళ్ళకేం తేడా వస్తుంది, పక్క వాళ్ళకి వాడికి డబ్బు ఉన్నా ఒకలాగే ఉంటుంది, లేకపోయినా వీళ్ళకి ఇచ్చేది లేదు ఏం లేదు, బట్ స్టిల్ ఏమంటారు చూసారా, డబ్బు రాగానే వారి ప్రవర్తన మారిపోయింది. దానివల్ల ఎవరికి ఉపయోగం?
అసలు డబ్బు మనం ఎందుకు సంపాదించాలి, ఎందుకు డబ్బు కావాలని అనుకుంటున్నాము? డబ్బు ఉంటే సుఖము, శాంతి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒక సెటిల్మెంట్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు, టెన్షన్స్ అనేవి ఉండవు, చాలా చక్కగా ఏమైనా చేసుకోవాలనుకుంటే మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంటే ధనం ఎందుకు సంపాదించాలి అన్న ఎక్స్ప్లెనేషన్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా ఉంటుంది. కానీ వండర్ఫుల్ విషయం ఏంటంటే, ఆ ధనం వచ్చినప్పుడు వచ్చిన తరువాత ఈ గుణాలన్నీ మర్చిపోతున్నాడు వ్యక్తి. ఏ మంచి గుణాల కోసమైతే, ఏ మనశ్శాంతి కోసమైతే డబ్బు సంపాదిస్తున్నాడో, ధనం వచ్చిన తర్వాత వాటన్నిటిని మర్చిపోతున్నాడు. ఇంకా టెన్షన్స్, ఎంత చెట్టుకు ఎంత అంత గాలి అని అంటారు కదా, 10 రూపాయలు ఉన్నప్పుడు ఆ టెన్షన్ వేరు, 1 కోటి రూపాయలు ఉన్నప్పుడు ఆ టెన్షన్ వేరు. సో మళ్లీ ఇంకా టెన్షన్స్ లోనే పడిపోతున్నాడు, నాకు డబ్బు ఉంది అన్న అహంకారంలోకి వస్తున్నాడు, మంచి గుణాలను పక్కన పెట్టేస్తున్నాడు. సో ఇక్కడ మళ్లీ అగైన్ మనం మళ్లీ 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 ఫోకస్ అంతా కూడా మనిషి వ్యక్తిత్వం పైన ఇక్కడ ఆధారపడి ఉంటుంది. కొంతమంది కూడా డబ్బుకే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు సంపాదించకపోయినా బెల్లం చుట్టూ చీమలు అన్నట్లుగా డబ్బు రానంత వరకు ఆ వ్యక్తిని పట్టించుకోరు, కానీ డబ్బు వచ్చిన తర్వాత మాత్రం పట్టించుకుంటారు. భర్తృహరి సుభాషితాల్లో ఒక చక్కని సుభాషితం ఏం రాశారు అంటే, ఓ పేదరికమా, నువ్వు ప్రపంచాన్ని చూస్తావు కానీ ప్రపంచం నిన్ను చూడలేదు అని. అంటే పేదవాడైనా కూడా అతడు ప్రపంచాన్ని మొత్తం చూస్తాడు, ఎలా ఉన్నారు ఏంటి అని అబ్జర్వ్ చేయగలడు, కానీ ఒక పేదవాడిని ప్రపంచం ఎక్కువ పట్టించుకోరు. అతడికి ఇచ్చే రెస్పెక్ట్ లో కూడా చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి పేరు నతూరామ్ అనుకుందాం. ఒకవేళ ఆ నతూరామ్ పేదవాడైతే అతన్ని ఎలా పిలుస్తారు అంటే రాము అనో నాతు అనో అలా పిలుస్తారు. అదే ఈ నతూరామ్ చాలా గొప్ప ధనవంతుడైతే నతూరామ్ సేఠ్జీ అంటారు. సో ఆ గౌరవం అనేది ఇక్కడ మనిషి దేనికి ఇస్తున్నాడు,
డబ్బుకి.
డబ్బుకే ఇస్తున్నారు కానీ వ్యక్తికి, వ్యక్తిత్వానికి ఈ రోజుల్లో గౌరవం అనేది ఇవ్వట్లేదు.
అంతేకాదు, ఎవరైనా ఒక వ్యక్తి అవసరంలో ఉండి మరొకరి దగ్గర అప్పు తీసుకోవడం అనేది కూడా చాలా ఎక్కువైపోయింది. వ్యాపార నిమిత్తం కానీ లేదా మామూలుగా లగ్జరీస్ కానీ చాలా మంది తీసుకుంటుంటారు. అసలు లగ్జరీస్ కి అయితే అప్పే తీసుకోకూడదని మన భగవంతుడు చెప్తూ ఉంటాడు. విహారయాత్రలకి ఉన్నో వీటికి తీసుకోకూడదు. వ్యాపార నిమిత్తమైనా సరే, అవతల వాళ్ళకి అవసరం లేకపోయినా, వీరు కష్టంలో ఉన్నా సరే, నెత్తి మీద కూర్చుని నా డబ్బు నాకు ఇచ్చేయని అడిగే మనస్తత్వం ఉంటుంది కదా. అంటే ఆ డబ్బు నాది, నాది, నాకు వచ్చేయాలి, నేను తీసేసుకోవాలి. అవతల వాళ్ళ కష్టం కూడా పట్టించుకోకుండా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఈ రోజుల్లో, వారిని ఏమనుకోవాలి.
ఇక్కడ రెండు విషయాలు చూడాలండి, అప్పు ఇచ్చిన వాళ్ళు, అప్పు తీసుకున్న వాళ్ళు. అప్పు ఇచ్చిన వాళ్ళు రాంగ్ అనుకుంటే అప్పు తీసుకున్న వాళ్ళు కూడా రాంగ్. అప్పు ఇచ్చిన వాడు ఏమి ధనవంతుడు కాదు, అతనికి తన అవసరాలు ఉండొచ్చు. అప్పు తీసుకున్న వాడు, తీసుకున్న వ్యక్తి కూడా తన అవసరాలకే తీసుకున్నాడు. ఈ రోజుల్లో రెండు వైపుల నుంచి మిస్టేక్ జరుగుతుంది. అప్పు ఇచ్చిన వ్యక్తి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పు ఇవ్వడము తీసుకోవడం అన్న పద్ధతి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కాకపోతే ఈ రోజుల్లో ఫెసిలిటీస్ గురించి మాట్లాడుతూ మీకు మేము లోన్ ఫెసిలిటీ ఇస్తాము, అది ఇస్తాము, దానికి ఇన్ని రుణాలు పథకాలు ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. కానీ అక్కడ కూడా ఆ లోన్ అనేది ఎలా తీసుకోవాలి, అప్పు తీసుకున్న వ్యక్తి దాని గురించి చాలా ఆలోచించినట్లయితే, ఇద్దరి వైపు నుంచి ఆలోచిస్తే తీసుకున్న డబ్బుని సమయానికి తిరిగి ఇవ్వకపోతే ఆ స్థానంలో మీరుంటే మీరేం చేసేవారు, మీకే అవసరం ఉంది. అప్పు తీసుకున్న వ్యక్తి నేను ఈ సమయానికి ఇస్తాను అన్నప్పుడు ఆ డబ్బుని ఆధారంగా పెట్టుకుని అతడు ఇంకేదైనా డీలింగ్స్ పెట్టుకుని ఉండొచ్చు. సో ఇది ఒక విషియస్ సర్కిల్ అన్నమాట. కేవలం తీసుకున్నవాడు ఇచ్చినవాడు ఇద్దరి మధ్యలోనే కాదు, వాళ్ళిద్దరి చుట్టూ ఇంకో అనేక ఆస్పెక్ట్స్ రిలేట్ అయి ఉంటాయి.
కరెక్ట్.
కాబట్టి కేవలం నెత్తి మీద కూర్చున్నాడు అన్నటువంటి వ్యక్తిదే తప్పు కాదు. టైంకి ఇస్తాను అన్న వ్యక్తి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు, ఇస్తాను అన్న భరోసా ఈ వ్యక్తి ఎందుకు కలిగించలేకపోతున్నాడు, అప్పు తీసుకోవాల్సిన అవసరం ఇతనికే వచ్చింది, ఇలా చాలా చాలా ఎక్స్ట్రా విషయాలు మనం చాలా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒక సందర్భంలో ఒక వ్యక్తిది, ఒకవైపు వ్యక్తిది తప్పు అనో లేకపోతే ఇంకొకరిది రైట్ అనో చెప్పలేదు. కొన్ని సిచ్యువేషన్స్ లో ఇద్దరు రైట్ ఉంటారు, కొన్ని సిచ్యువేషన్స్ లో ఇద్దరు రాంగ్ ఉండొచ్చు. కాబట్టి దానికి విలువలు అన్నటువంటి ఒక గీటు రాయి మన దగ్గర కావాలి. బంగారు నగ ఏదైతే ఉందో అది బంగారమా కాదా అని గీటు రాయి మీద చెక్ చేసి బంగారమా కాదా అని అతడు పరిశీలిస్తాడు. అదేవిధంగా ఒక సందర్భాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఇందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని అర్థం చేసుకోవాలి అంటే విలువల ప్రకారంగా ఎవరు వెళ్తున్నారో వాళ్ళు రైట్, కానీ ఆ విలువల గీటు రాయి మన దగ్గర ఉండాలి. అది మనం కోల్పోయినప్పుడు ఎదుటి వాళ్ళు రాంగ్ అంటాం, మనం రైట్ అంటాం.
సిస్టర్ మరి ఈ ధనానికి ఈ పవిత్రతని ఎలాగ మనం నిలపాలప్పుడు?
ధనాన్ని పవిత్ర ధనము అని చెప్పుకోవాలి అంటే మనిషిలో కొన్ని క్వాలిటీస్ ని డెవలప్ చేసుకోవాలి. మొట్టమొదటిది నిమిత్త భావము అని చెప్తాం, ట్రస్టీ పన్ అని చెప్తాం. ట్రస్టీ అంటే మనకి తెలుసు, యాక్చువల్ ఓనర్ ఇంకొకరు ఉంటారు, ఆ ఓనరు తనదంతా కూడా ఒక ట్రస్టీకి అప్పగించి నువ్వు చూసుకో అని అంటే అప్పుడు ఆ వ్యక్తిని నిమిత్త మాత్రుడు ట్రస్టీ అని చెప్పి చెప్తాం. ట్రస్టీగా ఉన్న వ్యక్తి ఎంత గొప్ప క్లియర్ మైండ్ తో ఉంటాడు అనే దానికి శాస్త్రాలలో ఒక మంచి కథ ఏం చెప్తారు అంటే, ఒక ఋషి తన తపస్సుతోటి ఎంత పవర్ఫుల్ గా తయారవుతాడు అంటే చాలా పవర్ఫుల్ గా తయారవుతాడనమాట. ఆ ఋషి ఒకసారి ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేస్తూ తన చేతిలో నది జలాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పైనుంచి కాకి ఒక పక్షి వెళ్తూ కాకి రెట్ట అతని చేతిలో పడుతుంది. ఆ ఋషి ఆ పక్షికి చాలా కోపంగా చూస్తాడు. ఆ కోపంతో పక్షి కాలి బూడిదైపోతుంది. ఆ ఋషి చాలా గర్వంగా ఫీల్ అవుతాడు, ఓహో నాలో ఇంత గొప్ప పవర్స్ ఉన్నాయా, నాకే తెలియదు ఇంత గొప్ప పవర్స్ వచ్చాయి అని. చాలా మంచిది, సమయం దొరికినప్పుడల్లా తప్పకుండా నా ఈ గొప్పతనాన్ని అందరికీ చూపించాలి అని అనుకుని భిక్షాటానికి బయలుదేరతాడు. రెండు మూడు ఇళ్లకు వెళ్తాడు, భిక్షాటను తీసుకుంటాడు. మూడో ఇంటికి నాలుగో ఇంటికి చేరుకున్నప్పుడు, భిక్షాటన కోసం వెళ్ళినప్పుడు, అమ్మ తల్లి అని పిలిచినప్పుడు లోపల ఉన్నటువంటి ఆ గృహిణి వెంటనే బయటికి రాదు. ఇతడు కోపం వస్తుంది, ఇక్కడ తప్పకుండా నా కోపాన్ని వీళ్ళకి, నా గొప్పతనాన్ని వీళ్ళకి చూపించాలి అని చెప్పి ఆ గృహిణి బయటకు రాగానే కోపంతో చూస్తాడనమాట ఆ గృహిణిని. ఆ గృహిణి అంటది, మీ దృష్టికి కాలి బూడిదైపోవడానికి నేను ఆ పక్షిని కాదు, నేను గృహిణిని. మీరు వచ్చిన వెంటనే నేను ఎందుకు మీకు మీ దగ్గరికి రాలేకపోయాను అంటే, నా భర్త ఇప్పుడే వచ్చాడు, అతడికి కాళ్లు చేతులు కడుక్కోవడానికి నీళ్లు అందిస్తున్నాను, అందుకే మీ దగ్గరికి వెంటనే రాలేకపోయాను అంటే. అప్పుడు ఇతనికి ఆశ్చర్యం వేస్తుంది అనమాట, అక్కడెక్కడో పొద్దున నాకు తెలిసిన సంఘటన ఈవిడికి ఎలా తెలిసింది, ఈవిడ ఎలా చెప్పింది పక్షి చనిపోయింది నేను అలాంటిది కాదు అని అంటే, అప్పుడు అతడికి ఇంకొక వ్యక్తి ద్వారా జరిగిన ఉపదేశం ఏంటంటే, ఎక్కడైతే గృహస్థంలో ఉంటూ కూడా ఎవరైతే నిమిత్త భావంతో ఉంటూ వారి బాధ్యతలను విలువల ఆధారంగా మంచి గుణాల ఆధారంగా ఎవరైతే నిర్వర్తిస్తారో వాళ్ల మైండ్ చాలా క్లియర్ గా ఉంటుంది, ఎదుటి వాళ్ళ యొక్క నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ లోకి వాళ్ళు రారు అని చెప్పి చెప్పారనమాట. సో ట్రస్టీ పన్, ట్రస్టీ నిమిత్త భావం యొక్క గొప్పతనం ఇందులో ఉంది. అదేవిధంగా మనము ఈ పవిత్ర ధనానికి పవిత్రత ఆపాదించాలి ఎలాగని అనుకున్నప్పుడు, మనము ఏదైతే మన చేతుల ద్వారా డీలింగ్స్ చేస్తున్నామో, మన రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో నావి అనుకున్నప్పుడు అక్కడ ట్రస్టీషిప్ పోతుంది. ఇవి నావి కాదు, భగవంతుడు నాకు కొంత ధనాన్ని కొంతమంది వ్యక్తులని నాకు ఇచ్చి నువ్వు వీళ్ళని చూసుకో అన్నటువంటి బాధ్యతను నాకు అప్పగించాడు. కాబట్టి వీళ్ళు ఈ ధనము ఇవన్నీ కూడా నావి కాదు, నేను కేవలం నిమిత్త మాత్రుడిగా నడిపిస్తున్నాను అని అనుకున్నప్పుడు, ప్రతి పైసా ఖర్చు పెట్టేటప్పుడు నాది కాదు భగవంతుడి ధనము ఎలా ఖర్చు పెట్టాలి అని స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనకి ఒక చక్కని గీత రాయి మన ముందు క్లియర్ గా వస్తుంది, క్లియర్ మైండ్ అనేది మనకి అలవాటు అవుతుంది అనమాట. సో మొట్టమొదటి గుణం పవిత్రతని ఆపాదించాలి అని అంటే ట్రస్టీషిప్ అనేది ఒకటి రావాలి.
దీంతో పాటు ఇప్పుడు ధనవంతుల ఇప్పుడు ఎంతో ధనం మనం సంపాదిస్తూ ఉంటాం, ఎంతో మంది కొన్ని చాలా ఎక్కువ మోతాదులో కూడా ధనం సంపాదిస్తుంటారు, మరి అదే సమయంలో ఇటువైపు చూస్తే మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ పేదరికం అనేది కూడా సైమల్టేనియస్ గా పెరిగిపోతుంది. ఇటు ఎంత హైట్ కి రీచ్ అవుతున్నారో ఇటు అంత డౌన్ ఫాల్ అయిపోతుంది. ఆ పేదరికాన్ని నిర్మూలించడానికి ధనవంతులు చేయాల్సిన మినిమం బాధ్యత ఉంది.
చాలా మంచి ప్రశ్న అండి. పేదరికము అన్నది, ఇక్కడ ఇంకొక చిన్న అపోహ ప్రపంచంలో ఏముంది అని చెప్తాను, ధనం పెరిగితే పేదరికం తగ్గుతుంది అని అనుకుంటున్నారు, కానీ ధనం ఎంతెంతగా పెరుగుతూ ఉందో పేదరికం కూడా అంతంతే పెరుగుతూ ఉంది. ఇది మనుషులు అర్థం చేసుకోవాల్సిన చేదు నిజం. అయితే ధనవంతులు ఏం చేయాలి అనే దానికన్నా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఒకసారి ఆలోచిస్తే, పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి స్ట్రాటజీస్ లో పేదరికాన్ని నిర్మూలించడం కన్నా కూడా ధనవంతుల్ని తక్కువ లెవెల్ కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్, ఒక 10 ఇయర్స్ బ్యాక్ అలాగా నార్త్ ఇండియాలో ఒక భాగంలో ఏమో అక్కడ ఉన్నటువంటి పవర్ కనెక్షన్స్ అన్ని కూడా ప్రైవేట్ సెక్టర్ అండర్ లో ఉన్నాయి, కాబట్టి అక్కడ పవర్ కట్స్ కానీ ఏవి కూడా లేవు. అక్కడే పక్కనే ఉన్నటువంటి ఇంకో నాలుగైదు ప్లేసెస్ అన్ని కూడా పబ్లిక్ సెక్టర్ లో ఉన్నాయి, కాబట్టి పవర్ కట్స్ అని, అన్అఫీషియల్ కట్స్ అని, అలాగా పవర్ కట్స్ చాలా ఇబ్బంది ఫేస్ అవుతూ ఉన్నారనమాట. ఒకసారి మీటింగ్, ఈ అసెంబ్లీ మీటింగ్స్ ఇవన్నీ జరిగినప్పుడు అక్కడ మినిస్టర్స్ వాళ్ళందరూ ఈ పాయింట్ రైజ్ చేసి, మీరు ప్రైవేట్ సెక్టర్ లో చూస్తే అసలు అక్కడ పవర్ కట్స్ లేవు, పబ్లిక్ సెక్టర్ ద్వారా వాళ్ళ అండర్ లో చూస్తే ఏమో ఎన్నో పవర్ కట్స్ ఉన్నాయి, మీరు ఇది కూడా ప్రైవేట్ సెక్టర్ చేయండి అని వీళ్ళు పెట్టిన డిమాండ్. కానీ ఫైనల్ గా తీసుకొచ్చిన రెజల్యూషన్ ఏంటంటే అక్కడ ప్రైవేటైజేషన్ తీసేశారు, అక్కడ కూడా పబ్లిక్ సెక్టర్ అండర్ పెట్టారనమాట. అంటే ఏంటి అంటే అందరిని ఒకే పరిస్థితిలో పడేశారు, అందరూ పవర్ కట్ అనుభవించండి. సో ప్రజల డిమాండ్ ఏంటి అంటే మాకు పవర్ కట్ లేని సిచ్యువేషన్ ఇవ్వండి అని అంటే అది వీలు కాదు కాబట్టి అందరికీ పవర్ కట్ ఇచ్చే సిచ్యువేషన్ ని పెట్టేశారనమాట. అంటే ఈ రోజుల్లో అవలంబిస్తున్నటువంటి స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి అంటే పేదరికాన్ని నిర్మూలించడం తగ్గిస్తున్నారు, ధనవంతుల యొక్క స్టేటస్ ని కానీ లేకపోతే ఆ ధనాన్ని ఎలా తగ్గించాలి అనే చూస్తున్నారు. ఈ విధంగా పేదరికం అయితే నిర్మూలన జరగదు. పావర్టీ లైన్ అనేది ఎక్కడైతే ఉందో పావర్టీ అనేది పోవాలి అంటే ఫస్ట్ మనిషిలో ప్యూరిటీ రావాలి. ప్యూరిటీ ఈజ్ పర్సనాలిటీ. ధనము ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మనం పక్కన పెడితే ఉన్నదాన్ని ఎలా సదుపయోగం చేసుకోవాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక చాలా అంటే క్లాస్ 4 వ్యక్తి అనమాట, అతడి డ్యూటీ ఏంటి అంటే స్వీపింగ్. కొన్ని ఇయర్స్ క్రితం జరిగినటువంటి రియల్ ఇన్సిడెంట్ చెప్తున్నాను మీకు. అతడికి వచ్చే జీతం కేవలం 120 రూపీస్, 120 రూపాయలు. రెగ్యులర్ గా 4 మంత్స్ దాకా ఈ బ్రహ్మకుమారి ఆశ్రమానికి వచ్చి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత 4 మంత్స్ తర్వాత 10 రూపాయలు నోటు తీసి అక్కడ ఉన్నటువంటి సిస్టర్ కి ఇచ్చి ఇది సేవా కార్యక్రమాల్లో ఉపయోగించండి అని అన్నారు. అప్పుడు సిస్టర్ అడిగారనమాట, మీకు అసలు ఎంత జీతం వస్తుంది, 10 రూపాయలు ఇస్తే మీకు మరి కష్టం కాదా అంటే, ఎంత చక్కగా తను బడ్జెటింగ్ చేసుకున్నాడు అనేది ఎంత వండర్ఫుల్ గా చెప్పారు అని అంటే, నాకు 120 రూపీస్ వస్తుంది, ఇంకో 60 రూపీస్ గిఫ్ట్ గానో లేకపోతే ఓవర్ టైం చేస్తేనో అలా వస్తుంది. ఆ 60 రూపీస్ అంటే నా పైన ఆధారపడి బ్రతికే వాళ్ళు 6 మంది ఉన్నారు, ఆ 6 మంది నా ఈ 120 రూపీస్ తోటే నేను చూసుకోవాలి. కానీ ఈ 60 రూపీస్ ఏదైతే ఎక్స్ట్రా గిఫ్ట్ గానో లేకపోతే ఓటీ గానో అమౌంట్ గానో వస్తుందో ఆ అమౌంట్ అంతటినీ నేను బీడీ సిగరెట్ పాన్ జర్దా వీటన్నిటికి ఖర్చు పెట్టేవాడిని. కానీ ఎప్పుడైతే 4 మంత్స్ నుంచి బ్రహ్మకుమారి ఆశ్రమానికి వచ్చి ఎప్పుడైతే నాకు మెడిటేషన్ నేర్చుకోవడం స్టార్ట్ చేశానో ఈ 60 రూపాయలు వేస్ట్ అంతా నేను తగ్గించేశాను. సో ఆ 60 రూపాయలు నేనేం చేశాను అంటే ఫస్ట్ టైం ఒక 20 రూపాయలు పెట్టి శుద్ధమైన నెయ్యి నా పిల్లల కోసం తీసుకెళ్లాను. వాళ్ళు ఎంత సంతోషంగా నెయ్యి తోటి కొద్దిగా రొట్టెలు గాని హల్వా గాని తినగలిగారు. ఒక 10 రూపాయలు నా భార్యకిచ్చాను. ఇంకొక అంటే అప్పట్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 5 రూపీస్ చేయాలంట. సో ఒక 10 రూపీస్ నేను బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నాను, ఇంకో 10 రూపీస్ మా పేరెంట్స్ హెల్త్ కోసం పక్కన తీసి పెట్టాను, ఇంకా మిగిలింది 10 రూపీస్. ఆ 10 రూపీస్ నేను ఇక్కడ ఈశ్వరి కార్యంలో ఇస్తున్నాను. ఇది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు కానీ నా భావననుసారంగా ఈ ఈశ్వరి కార్యక్రమంలో భగవంతుడి కార్యక్రమంలో నా పేరు మీద ఒక ఈటుకన్న పెట్టండి. దీన్ని బడ్జెటింగ్ అంటామన్నమాట. ఈ విధంగా ప్రతి వ్యక్తి ఎప్పుడైతే తన యొక్క బడ్జెట్ ని తన శాలరీని బడ్జెట్ చేసుకుంటాడో ఎటువంటి కరప్షన్స్ లేకుండా విలువల ఆధారంగా తన జీవితాన్ని కొనసాగించినప్పుడు ప్రపంచంలో పేదరికం అనేది ఉండదు. ప్రతి ఒక్కరూ వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని పవిత్ర ధనము అని సగర్వంగా చెప్పుకోవచ్చు.
అంటే నీతిగా న్యాయంగా విలువలతో కూడిన సంపాదన ఉన్న రోజున అది 100 రూపాయలైనా అది పేదరికం కాదు, అతనే ధనవంతుడు. ఎటువంటి టెన్షన్ లేకుండా, ఒక అప్పు అనేది లేకుండా, ఎవరికి ఆన్సరబిలిటీ లేకుండా ధైర్యంగా రోడ్డు మీద నడిచేవాడే ఐశ్వర్యవంతుడు అంతే కదా. థ్యాంక్ యూ సిస్టర్. విన్నారు కదండి, ధనం గురించి, ధనం యొక్క విలువ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మరిన్ని విషయాలు తెలుసుకునేంత వరకు సెలవు.